Hi, I'm Richard Karn, and you may have seen me on TV talking about the world's number one expandable garden hose. Well, the brand new Pocket Hose Copperhead with Pocket Pivot is here, and it's a total game changer. Old-fashioned hoses get kinks and creases at the spigot, but the Copperhead's Pocket Pivot swivels 360 degrees for full water flow and freedom to water with ease all around your home. When you're all done, this rust-proof anti-burst hose shrinks back down to pocket size for effortless handling and tidy storage. Plus, your super light and ultra-durable pocket hose Copperhead is backed with a 10-year warranty. What could be better than that? I'll tell you what, an exciting radio-exclusive offer just for you. For a limited time, you can get a free pocket pivot and their 10-pattern sprayer with the purchase of any size Copperhead hose. Just text WATER to 64000. That's WATER to 64000 for your two free gifts with purchase. W-A-T-E-R to 64000.
By texting 64000, you agree to receive recurring automated marketing messages from Pocket Hose. Message and data rates may apply. No purchase required. Terms apply. Available at pockethose.com/terms.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media. The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం March 7, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సిరియా, ఈ దేశం పేరు వినంగానే మనకు అర్జెంటుగా యుద్ధాలు అవి ఇవి అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పసిపిల్లలు, అసలు అభన్ శుభం తెలియని అమాయకులు, మహిళలు, ఒకళ్ళేంటి అసలైనా పసిపిల్లలేంటి, పెద్దవాళ్ళేంటి, ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు సిరియాలో ఏం జరుగుతోంది? మామూలుగా మనకేమిటంటే ఈ ఫేస్బుక్లో వాటిల్లో ఇలా జరుగుతోంది, ఇలా గన్ను పెట్టారు తలకాయలకి అని ఇట్లా ఫొటోస్ అవి పెట్టి ఎవరు వాయిస్ రేజ్ చేయట్లేదని అదని ఇదని అసలు ఎంత మనకి చూడంగానే అయ్యో బాబా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటున్నాయి పోస్టులు. సరే, ఫేస్బుక్లోనో ట్విట్టర్లలోనో వాయిస్లు రేస్ చేసి ఏదో ఒక ఉద్యమాన్ని లేవదీసి, లేకపోతే వీళ్ళకి శాంతి కావాలి, క్రై ఫర్ పీస్, షౌట్ ఫర్ పీస్, అది ఇది అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి చేసినంత మాత్రాన అక్కడ ఏమన్నా కొంచెమైనా తేడా ఉందా? లేదనే చెప్పాలి. అసలు నిజానికి చాలా మటుకు ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు బయట రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం కాకుండా ఈ మధ్య ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా కొంచెం బాగా రేజ్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే ఎవరు ఆఫీసుల్లో వాళ్ళు ఉంటూనే, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటూనే ఒక లైకో షేరో కామెంటో పెడితే ఇంకో 10 మంది దృష్టిని ఆకర్షిస్తుంది, ఇంకో 10 మందికి దాని గురించి తెలుస్తుంది. సో ఎండల్లో ఓ పడి పడి అక్కడ ఇక్కడ తిరగకుండా ఇలా కూడా మన ప్రొటెస్ట్ని తెలియచేయొచ్చు, లేదు సైనింగ్ పిటిషన్స్ అని అవని ఇవన్నీ చాలా రకాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతూ. అయితే ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. చదివిన తర్వాత అసలు ఎందుకు జరుగుతుందనే విషయం మీద విపరీతమైన క్లారిటీ అయితే ఎవరికీ లేదు. కొంతమంది ఏమో వాళ్ళు స్టార్ట్ చేశారంటారు, ఇంకొంతమంది వీళ్ళు స్టార్ట్ చేశారంటారు, కొంతమంది ఏమో తాలీ కభీ ఏక్ హాస్య నహీ బచ్తీ అంటారు, నిప్పులేందే పొగరాదంటారు, ఇలా ఏవేవో రకరకాలుగా. అంటే మొత్తం మీద ఏంటంటే బ్లేమ్ గేమ్ తప్ప అసలు సొల్యూషన్ ఏంటి? ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నారు కదా సామాన్య జనాలు, మరి అసలు ఏమిటి దీనికి సొల్యూషన్ అంటే ఎవరు కూడాను ఏం చెప్పలేని స్థితిలో ఉన్నారు. అయితే ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ఆల్మోస్ట్ కొంచెం బాగానే క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఆర్టికల్ని నేను నిజానికి ఇంత క్లారిటీ ఉన్న ఆర్టికల్ నేను ఇంకెక్కడ చదవలేదు, అందుకని దాన్నే నేను ఉటంకిస్తూ చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఈయన పత్రికా సంపాదకులు, ఈయనకి సమాజం మీద ఒక మంచి బాధ్యత అవగాహన రెండూ ఉన్నాయి, సీనియర్ జర్నలిస్టు, అందుకని ఈయన చెప్పింది మనకి కొంచెం ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా తీసుకోవచ్చు అని అనిపించి చెప్తున్నాను. దీంట్లో మామూలు అందరు జర్నలిస్టులు చెప్పినట్టే కొంచెం పక్షపాతం చూపించడం, లేకపోతే కొంచెం ఒకవైపుకి మొగ్గు చూపించడం ఎక్కువగా ఇలాంటివి ఉంటే గనక ఉండుండొచ్చు, కానీ అసలు వాస్తవాలు మటుకు మరుగున పడలేదు అంతవరకైతే నేను చెప్పగలను. అందుకే దీన్ని ప్రాతిపదికన తీసుకుని ఇవాళ ఒకసారి మనం సిరియా గురించి మాట్లాడుకుందాం అనిపించింది. ఈ మధ్యకాలంలో ఒక ఇజ్రాయెల్ ఛానల్లో యాంకరు సిరియా గురించి చెప్పిన మాటలు నిజంగా ఎవరికైనా సరే కొద్ది గొప్ప మనస్సాక్షి అనేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. టెల్ అవీవ్ నుంచి జస్ట్ ఒక 8 గంటల కారు ప్రయాణం అంతే. అంతటి దూరంలో అసలు ఇప్పుడు ఒక నరమేధం జరుగుతోంది అని ఆ జర్నలిస్ట్ చెప్పింది. ఏది ఇజ్రాయెల్ ఛానల్లో యాంకర్. అక్కడ జరుగుతున్నది హోలోకాస్ట్, ఊచకోతలు. మనం మేబీ దాని గురించి పెద్ద వినాలనుకోకపోవచ్చు. మనకెంతసేపు మన బ్యాంకు లోన్ వచ్చిందా రాలేదా, ఈఎంఐ కట్టామా లేదా, టైంకి క్రెడిట్ కార్డు పేమెంట్ కట్టామా లేదా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, పాలవాడు వచ్చాడా రాలేదా, మనకి ఇవే ప్రాబ్లమ్స్. పిల్లలకి ఎందుకు 2 మార్కులు తగ్గినాయి, 100కి 98 ఎందుకు వచ్చినాయి, మనకి ఇవే బర్నింగ్ ప్రాబ్లమ్స్. రేపటికి కూరలు ఉన్నాయా, అయి ఉండొచ్చు, కానీ మనం వినాలనుకోకుండా, అంటే మనకి తెలియకపోయినా పర్వాలేదు, పేపర్లో ఏదో చదివి 2 నిమిషాలు అలా పక్కన పడేసినంత మాత్రాన మనకి నా ఐడియా వస్తుంది అని అనుకోవడం తప్పే, ముందు వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోగలుగుతామని అనుకోవడం కూడా తప్పే. మనకి ఆ పరిస్థితి లేకపోవచ్చు, మనం వినాలనుకోకపోవచ్చు అంటూ 21వ శతాబ్దంలో సోషల్ మీడియా యుగంలో సమాచారం జస్ట్ ఇలా అరచేతిలో చూస్తే చాలు, మొబైల్లో చూస్తే ఎక్కడెక్కడ ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా తెలియసేటటువంటి ఒక టెక్నాలజీ మన అరచేతిలో ఇమిడిపోయిన కాలంలో బాధితులు వాళ్ళ దయనీయమైన గాథల్ని మనందరం చూడగలిగే వినగలిగే ప్రపంచంలో ప్రతి గంట ప్రతి నిమిషం పసిపిల్లల అమానుష హత్యలు, మనం ఇవన్నీ చూస్తూ ఏం చేయకుండా చేతులు ముడుచుకుని చూస్తున్నాము అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు కరెక్టే కదా అనిపించింది. మనం అంటే ఏదో నేనొక్కదాన్నో మీరొక్కళ్ళు కాదు, మనం అంటే ఒక సంఘం, ఒక సమాజం, ఒక రాష్ట్రం, దేశం, ఏదైనా ఈ ప్రపంచం. మరి ఏం చేస్తోంది అంటే ప్రతి వాళ్ళు వీ వాంట్ పీస్ అంటున్నారు. వాళ్ళ వీడియోలు పెడితే మొన్న ఒక పాప చెప్పిందనమాట, మేమేం పాపని చేసాం, పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇంకెవ్వరూ అసలు మా గురించి పట్టించుకోవట్లేదు, ఏ దేశము పట్టించుకోవట్లేదు, అల్లా ఒకడే పట్టించుకుంటాడేమో అని అనుకుంటున్నాం, కానీ ఏమో తెలియదు, పైన ఆల్ మైటీ ఒకడు ఉన్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్తుందనమాట, చిన్న పాప. అయితే ఇవన్నీ చూస్తూ కూడా మనం ఏం చేస్తున్నామని చెప్పిన మాటల్లో ప్రతి అక్షరం నిజంగా సత్యమే. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఇవన్నీ మనం ఇప్పుడు విశ్లేషించడం కూడా వేస్ట్. జరగాల్సినది జరిగిపోతుంది, జరగకూడనిది జరుగుతుంది, జరగాల్సింది కాదు జరగకూడనిది జరుగుతుంది. బట్ ఆ దారుణాలు ఆపడం ముఖ్యం. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, అమెరికాల్లో ఎవ్వరూ ఏం చేయట్లేదు. సిరియాలో అమాయక ప్రజలు, మహిళలు, పసిపిల్లల కోసం వీధుల్లో ప్రదర్శనలు, నిరసనలు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగింది. అస్సలు ఎవ్వరూ జవాబే చెప్పలేదు. సిరియాలో పసిపిల్లల కోసం గొంతెత్తి నినాదం ఎవరైనా చేస్తున్నారా అంటూ తను నిలదీసింది. ఐక్యరాజ్య సమితి సమావేశాలు నిర్వహిస్తోంది, ప్రాణాలు వదిలేసిన పసిపిల్లల్ని ఎత్తుకున్న ఒక అభాగ్య తండ్రి ఫోటోని చూసి ఒక ఏదైనా బాధ లేదా ఒక కన్నీటి బొట్టో వస్తే దాన్ని తుడుస్తుంది. ఇది హిపోక్రసీ తప్ప ఇంకేది కాదు అని తను గట్టిగా ప్రకటించడమే కాదు, తను ఇజ్రాయెల్ పౌరులాల్ని కానీ తాను ప్రపంచ పౌరులాల్ని కూడా కాబట్టి నేను సిగ్గుపడుతున్నాను అంతని చెప్పింది. ఇంత చేతకాని నాయకులను ఎన్నుకున్నందుకు మనిషిగా సిగ్గుపడుతున్నానని, ఈ దారుణాలను ఖండించడం కానీ ఎదిరించడం కానీ చేతగాని నాయకులను ఎన్నుకున్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నానని చెప్పింది. టెర్రరిస్టులు, హంతకులు ప్రపంచంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్ట రాజ్యంగా వాళ్ళు రాజ్యం చేస్తున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితికి సిగ్గుపడుతున్నామని చెప్పింది. ఎవరైనా సరే పీస్ లవింగ్ వరల్డ్ ఏదైతే ఉందో, ఆ పీస్ లవింగ్ జనాలు ఇంత మెజారిటీ ప్రజలకి అసలు ఏమాత్రం ప్రాముఖ్యం లేదు, మాకు పీస్ కావాలి అని ఇంతమంది చెప్తున్నా కూడా అసలు ఆ ఒక ఆ దృక్పథానికి, ఆ ఆలోచనకి ఏమాత్రం ప్రాముఖ్యం లేదని ఇంకోసారి ప్రూవ్ అయింది. ఒక్క సిరియా విషయంలోనే కాదు, చాలా విషయాల్లో. బట్ ఎప్పటికీ కూడాను మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఇలా జరుగుతోంది అనే విషయం మీద మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక క్రిస్టియనా, హిందువా, ముస్లిమా, ఇంకోట కాదు. రక్తం ఎవరిదైనా ఒకటే, మనుషులు ఎవరైనా ఒకళ్ళే. ప్రాణాలు కోల్పోతున్నారు, వాటి గురించే ఇంకొంచెం మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పనికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమంకి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ లేకపోతే పాలస్తీనా కానీ ఏదైనా సరే, మనము ఇష్టారాజ్యంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే తను ఇష్టారాజ్యంగా ఉన్నాయని చెప్పింది, కానీ నిజానికి ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇజ్రాయెల్ టెలివిజన్లో తను ఆ జర్నలిస్టు పాలస్తీనాలో పసిపిల్లల ఆర్తనాదాల గురించి మేబీ చెప్పలేకపోవచ్చు, సిరియాలో ఇజ్రాయెల్ అమెరికాల దారుణాలను గురించి చెప్పలేకపోవచ్చు, కానీ తను చెప్పినట్టు తప్పెవరిదన్నది ముఖ్యం కాదు. అత్యంత క్రూరమైన మానవత్వం సిగ్గుపడే పరిస్థితికి సిగ్గుపడాలి, దాన్ని కనీసం ఆపే ప్రయత్నం చేయాలి. కానీ ప్రపంచ దేశాలు ఏ రోజు కూడా అలాంటి ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా సర్వనాశనం చేసినప్పుడు కానీ, ఇరాక్ని సర్వనాశనం చేసినప్పుడు కానీ, లిబియా, పనామా, అసలు ఒకటేంటి, ఎన్నో అమానుషాలు. ఏ రోజు ప్రపంచ దేశాలు చేసింది ఏదీ లేదు, కన్నీళ్లు తుడుచుకోవడం తప్ప. పాలస్తీనాలో జరుగుతున్న అఘాయిత్యాలు, అమానుషాల విషయంలోనూ ప్రపంచం చేసింది ఏమీ లేదు. ఇంకా అసలు నిజం చెప్పాలంటే ఎవరైనా ఏమీ చేయలేరు అనే పరిస్థితికి మనం చేరుకున్నాం. ఆల్రెడీ ఒక స్టాగ్నేషన్కి వచ్చేసాం. ఏదైనా హృదయ విదారకమైన వార్తలు ఏమన్నా వస్తే సిరియా నుంచి, అయ్యయ్యో ఏంటి దారుణం అని అనుకోవడం అంతే. పసిపిల్లల ఆర్తనాదాలు వీడియోలు వస్తున్నాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో, దుస్థితిలో ఉన్నాం. నిజానికి ఐక్యరాజ్య సమితి ఏర్పాటులోనే ఉంది ఏమీ చేయలేని దుస్థితి. ఎన్ని తీర్మానాలు ఐక్యరాజ్య సమితిలో వీటో అయినాయి? మెయిన్ అగ్రరాజ్యాలకి వీటో హక్కు ఎందుకు వస్తోంది? భారతదేశం హాఫీజ్ సయీద్ గురించి మాట్లాడితే చైనా వీటో ఎందుకు చేస్తుంది? ఇజ్రాయెల్ కోసం అమెరికా వీటో అధికారం ఎందుకు ఉపయోగిస్తుంది? సో అగ్రరాజ్యాల అడుగులకు మడుగులొత్తే బానిస సంస్థగా ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు అన్నది కాదనలేని వాస్తవం. దీన్ని బట్టి అవునా కాదా, బడుగు బలహీన దేశాల్లో ప్రజల ఆర్తనాదాలని వినడమే కానీ ఏమీ చెయ్యలేని సంస్థగానే ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు ప్రూవ్ చేసుకుంది. సిరియాలో ఈ ఘోరకాలు ఇప్పటిది కాదు, 2011 నుంచి కొనసాగుతుంది. నిజం చెప్పాలంటే ఇరాక్లో లాగానే ప్రపంచ దేశాలు అమెరికా ఒంటెద్దు పోకండి ఈసారి ఒప్పుకోలేదు, కానీ లేకపోతే ఇరాక్ లాగానే, ఆఫ్ఘనిస్తాన్ లాగానే అన్ని, అసలు ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అనగానే ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్, ఆ తర్వాత దానికి ఏం చేయలేకపోయేటటువంటి నిస్సహాయత. లేకపోతే ఇరాక్ లాగానే, ఆఫ్ఘనిస్తాన్ లాగా, లిబియా లాగా ఎప్పుడో నేలమట్టమైపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇరాక్లో దాదాపు 500,000 మంది పసిపిల్లల మరణాలకి కారణమైనప్పటికీ, ఈ మానవ హక్కుల గురించి అమెరికా ఇప్పటికీ సగర్వంగా చెప్పుకోగలుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న మారణ హోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా తూర్పు ఘౌట పట్టణంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కదా, దాన్ని రష్యా, సిరియా దేశాలు ఉల్లంఘించాయి అని చెప్పి ఆరోపిస్తోంది. అయితే కామన్ సిటిజన్స్, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతం వదిలి వెళ్ళడానికి వీలుగా 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే సిరియా డిక్టేటర్ బషారుల్ అసద్ ఈ సిటీ మీద సైన్యాలను నడిపించాడు. రష్యా యుద్ధ విమానాలు ఈ సైన్యానికి అండగా బాంబులు కురిపించినాయి. ఆల్మోస్ట్ ఒక 550 మంది సాధారణ పౌరులు మరణించారని వార్త. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కంప్లీట్లీ, దాన్ని ఏంటి, ఓవర్ రైడ్ చేసేసి దాన్ని అసలు కొంచెం కూడా ఖాతరు చేయకుండా సిరియా, రష్యా దేశాలు దాడుల్ని కొనసాగిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. కానీ రష్యా వర్షన్ ఇంకోలా ఉంది. కాల్పుల విరమణ సందర్భంగా మానవీయ సహాయానికి ఉద్దేశించిన మార్గాల మీద తిరుగుబాటు దళాలు దాడులు చేసినాయని, అందువల్ల మేము దానికి మళ్ళీ కౌంటర్ అయ్యాక తప్పలేదని చెప్తోంది. ఆ ప్రాంతంలో అల్ఖైదాకు సంబంధించిన టెర్రరిస్ట్ సంస్థలు జబత్ ఫతే అల్ షామ్ లాంటి వాటి మీద దాడులు కొనసాగిస్తామని ప్రకటించింది. అండ్ ఇంకోవైపు టర్కీ కూడా ఈ అమెరికా డ్యువల్ మైండెడ్నెస్ పాటిస్తోంది అని ఆరోపించింది. టర్కీ కూడా సిరియా పట్టణం అఫ్రిన్ మీద దాడులు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇది విరుద్ధం అంటూ అమెరికా చేసిన ఆరోపణని టర్కీ తిప్పికొట్టింది. ఈ తీర్మానంలో అఫ్రిన్ ప్రస్తావనే లేనప్పుడు టర్కీ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అని నిలదీసింది. ఈ మధ్య టర్కీ చాలా తీవ్రమైన హెచ్చరికలు అమెరికాకు చేసింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే టెర్రరిస్టులు ఎవరైనా ఒకటే, మంచి టెర్రరిస్టులు టెర్రరిస్టులు అనేది ఉండదు. సో ఈ డ్యువల్ మైండెడ్నెస్ తోటి అమెరికా అసలు ఏంటో ఒక అంటే అంత అసలు సెన్స్ ఉన్నట్టుగా కనపడతాను మాట్లాడే దాంట్లో. సో ఈ డ్యువల్ మైండెడ్నెస్ని ఒప్పుకునేది లేదు అని స్పష్టం చేసింది. అమెరికా కూడా కాల్పుల విరమణ అనేది ఐఎస్ఐఎస్ లేకపోతే ఇలాంటి అల్ నుస్రా ఫ్రంట్లకి వర్తించదు అని, వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉంటాయని చెప్తుంది. ఈ ప్రాంతంలో సాధారణ పౌరులు ఏదైనా కొంచెం సురక్షిత స్థానాలకు వెళ్ళడానికి ఉద్దేశించిన కాల్పుల విరమణలో టర్కీ ప్రస్తావన దేనికి? టర్కీ సైనిక చర్యలు ఈ ప్రాంతానికి సంబంధించినవి కావు. అఫ్రిన్లో టర్కీ సైనిక చర్యలు టర్కీ రక్షణకు ఉద్దేశించినవి. ఐక్యరాజ్య సమితి చార్టర్ 51 ప్రకారం మాకు ఈ హక్కు ఉన్నది అని టర్కీ వాదిస్తోంది. ఇలాంటి వాదనలే అంతకుముందు అమెరికా కూడా తన దాడుల కోసం చేసింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు సిరియాలో ఏం జరుగుతోంది అన్నది మాట్లాడే ముందు సిరియాలో ఎవరి అధికారం ఉంది, అసలు అది ఎవరి కంట్రోల్లో ఉందన్నది మనం ముందు మాట్లాడుకోవాలి. March 2011 నుంచి సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4.5 లక్షల మంది చనిపోయారంటే మీరు ఊహించగలరా? 4.5 లక్షల మంది. ఇక ఆల్మోస్ట్ 10 లక్షల మంది గాయపడ్డారు. 20 లక్షల మంది ఇళ్ళు వాకిలి అన్నీ కోల్పోయారు. అంటే దేశ జనాభాలో 70% మంది ఇల్లు వాకిలి వదిలి శరణార్థులయ్యారు. ఇప్పుడు దారుణమైన దాడులకు సంబంధించి వార్తలు వస్తున్న తూర్పు ఘౌటా పట్టణం నుంచి ఇంతమంది వెళ్ళిపోయారంటే మీరు ఆలోచించండి. అసలు ఈ పట్టణం తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. అసలు సిరియా క్యాపిటల్ తెలుసు కదా, డమస్కస్. డమస్కస్కి దగ్గరగా ఉన్న సిటీ ఇదే కాబట్టి దీన్ని మళ్ళీ ఎలాగైనా సరే కంట్రోల్లోకి తెచ్చుకోవాలని సిరియా గవర్నమెంట్ దాడులు చేస్తుంది. ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ 4 లక్షల మంది ప్రజలున్నారు. ఇప్పటికే దాదాపు 4 సంవత్సరాలుగా సిరియా ప్రభుత్వం ఈ సిటీని తన కంట్రోల్లో పెట్టుకొని అంటే కంప్లీట్లీ సరౌండ్ చేసి దిగ్బంధం చేసి ఉంచింది. నార్త్ సిరియాలో ఆఫ్రిన్ సిటీ మీద సిరియా నియంత బషారుల్ అసద్ సైన్యాలు కూడా టర్కీ దాడులను ఎదిరిస్తున్నాయి. అక్కడ కుర్దు వైపీజీ మిలీషియాని అంతం చేయాలని టర్కీ ట్రై చేస్తోంది. ఈ సిటీ కుర్దు మిలీషియా కంట్రోల్లో ఉంది. కుర్దు మిలీషియా అసద్ సైన్యాల కోసం సహాయం కోసం అడుగుతోంది. అక్కడ వాళ్ళకి అసద్ సైన్యం సహాయం కూడా చేస్తోంది. అంతేకాదు అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సహాయం చేస్తున్నాయని వార్తలు. అమెరికా ప్రత్యేక దళాలు, స్పెషల్ దళాలు అంటే ఏంటంటే వాళ్ళు అమెరికన్ సైనికులు కాదు. కుర్దు మిలీషియాకి అమెరికా ట్రైనింగ్ ప్లస్ వెపన్స్ రెండు ఇచ్చి నియమించినటువంటి దళాలు. మరి అసద్ని గద్దె దించాలి అని అమెరికా కూడా ట్రై చేస్తోంది. ఇంకోవైపు అసద్ సైన్యం కుర్దు వైపీజీకి రక్షణ కోసం ట్రై చేస్తోంది. సో ఇదంతా ఏంటంటే ఒక కేవస్ సిచ్యువేషన్ అనమాట, ఒక అయోమయ పరిస్థితి. అందుకే ఇక్కడ తప్పెవరదన్న ప్రశ్నకు అసలు సమాధానం లేదు. అసలు సిరియా గవర్నమెంట్ అంటే బషారుల్ అసద్ కంట్రోల్లో ఉన్న భూభాగం అలెప్పో, లటాకియా, టార్టస్, హమా, హమ్స్, డమస్కస్, పాల్మిరా, అబూ కమాల్ పట్టణాలు మాత్రమే. సిరియాలో ఐఎస్ఐఎస్ అదుపులో కొంచెం ల్యాండ్ ఉంది. రక్కా పోరాటం తర్వాత ఐఎస్ఐఎస్ చాలా భూభాగం కోల్పోయింది. అబూ కమాల్లో కొంచెం భూభాగం ఇప్పటికీ ఉగ్రవాద సంస్థ అదుపులో ఉంది. దీనికి పశ్చిమాన సిరియా ప్రభుత్వ దళాలు చుట్టుముట్టుంటే తూర్పున కుర్దు దళాలు చుట్టుముట్టున్నాయి. సో అందుకని ఈ దిగ్బంధం ఇంకా అలా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇంకా చాలా వివరాలున్నాయి, నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చెయ్యెత్తి మొక్కాలి చవటయ్యలాగా, అయ్యో ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా మొక్కిరుపు ముత్తట మురిపాలు మొట్టికాయలు తిట్లె లేత సరసాలు ఆళ్ల మాటకు ఎదురు చెప్పితే తప్పితే కాళ్ళకి కీళ్ళకి ఆశదులుకోవాలి అబ్బా ఇంటిలో నీ పోరు ఇంతింతగాదురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా అక్కడ నీకంతే ఇక్కడ నాకింతే అక్కడ నీకంటే ఇక్కడ నాకింతే ఎత్తు నెక్కే నీకు ఎత్తులాటి నాకు వద్దురా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా ఇద్దరు పెళ్ళాలు వద్దురా శివుడా
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఐఎస్ఐఎస్ లాంటి కొన్ని ఉగ్రవాద సంస్థల మీద ప్రపంచంలో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన అమెరికా, నాటో దళాలు ఎందుకు విజయం సాధించలేకపోతున్నాయి అన్నది మనం ఇక్కడ బాగా ఆలోచించాల్సిన క్వశ్చన్. ఈ మధ్య ఇజ్రాయెల్ పార్లమెంట్లో అక్కడ పార్లమెంట్ సభ్యురాలే ఇజ్రాయెల్ చవగ్గా చమురా ఐఎస్ఐఎస్ నుంచి కొంటోంది అని ఒక అలిగేషన్ వేశారు. ఐఎస్ఐఎస్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ ఏజెంట్స్ ఉన్నారు అన్న వార్తలు కూడా బలంగా వస్తున్నాయి. లిబియాలో పట్టుబడిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది మొస్సాద్ ఏజెంట్ అని తేలింది. అసలు ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ దాని ఫుల్ ఫామ్ ఏమో అన్నట్టుగా తయారైందిట అన్న ఆరోపణలు వస్తున్నాయి బలంగా. సో అధినేత బగ్దాదీకి శిక్షణ ఇచ్చింది మొసాద్ అని, ఆయనేమో యూదుడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇజ్రాయెల్ తన లాభాల కోసం లెబనాన్ బార్డర్స్లో విపరీతమైన ఉద్రిక్తత కొనసాగించడానికి ఐఎస్ఐఎస్ని వాడుకుంటోంది అన్న వాదనలు కూడా బలంగా ఉన్నాయి. కాబట్టి సిరియాలో దీన్ని కంప్లీట్లీ తుడి చేయడానికి అమెరికా ట్రై చేస్తోందా అన్నది అనుమానాస్పదం. సిరియాలో కొన్ని ప్రాంతాలు కుర్దు మిలిషియా ఆధీనంలో ఉన్నాయి. ఇవి కూడా సిరియా దళాలతో పోరాడుతున్నాయి. ఇందులో జబత్ ఫతే అల్ షామ్, ఈరాన్ మద్దతున్న హిజ్బిల్లా, అలాగే సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ వైపీజీ మిలిషియా ఇందులో ఎక్కువ లాంటి కొన్ని ప్రాంతాల మీద పట్టు కలిగి ఉన్నాయి. ఆఫ్రిన్, రక్త, కామిష్లీ, హసాకా ప్రాంతాలు వీటి అదుపులో ఉన్నాయి. మిగతా గ్రూపుల్లో బషారుల్ అసద్ని గద్దెదించడానికి మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు తెరపడిన ఫ్రీ సిరియన్ ఆర్మీ ఆధీనంలో ఇద్లిబ్, తూర్పు ఘౌటా, డమస్కస్ శివారు ప్రాంతాలు ఫ్రీ సిరియన్ ఆర్మీ అదుపులో ఉన్నాయి. సో ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నది తూర్పు ఘౌటాలోనే. ఈ ప్రాంతం 2013 నుంచి దిగ్బంధంలో ఉంది. సిరియా క్యాపిటల్ అయిన డమస్కస్కి దగ్గరగా ఉన్న చిట్ట చివరి తిరుగుబాటుదారుల స్థావరం ఇదే. ఇప్పుడు సిరియా ప్రభుత్వం పూర్తి స్థాయి యుద్ధానికి దిగింది. ఇక్కడ జైష్ అల్ ఇస్లాం, ఫైలాకుల్ రహమాన్, అష్రారుల్ షామ్ లాంటి ఈ సాయుధ తిరుగుబాటు సంస్థలు చాలా ఉన్నాయి. అల్ఖైదాకు సంబంధించిన జబత్ అల్ ఫతావుల్ షామ్ కూడా ఉంది. 4 సంవత్సరాలకు పైబడి దిగ్బంధంలో ఈ ప్రాంతం ప్రజలు విపరీతంగా అలమటిస్తున్నారు. టర్కీ, రష్యా, ఇరాన్ దేశాలు తూర్పు ఘౌటాని డీఎస్కలేషన్ జోన్గా ప్రకటించడానికి 2017లో ఒప్పుకున్నాయి. అంటే డీఎస్కలేషన్ జోన్ అంటే ఏంటంటే ఆ ప్రాంతం మీద సిరియా, రష్యా యుద్ధ విమానాలు అసలు ఎగరకూడదు. కానీ సిరియా దళాలు, రష్యా యుద్ధ విమానాలు ఈ ప్రాంతం మీద తీవ్రమైన సైనిక చర్య స్టార్ట్ చేసినాయి. చాలా అసలు హృదయం ద్రవించే వార్తలు వచ్చినాయి. చివరికి ఐక్యరాజ్య సమితి కాల్పుల విరమణ ఒప్పందం చేయించింది. కొన్ని టెర్రరిస్ట్ సంస్థల పైన దాడుల విషయంలో ఈ కాల్పుల విరమణ వర్తించదు. అలాంటి సంస్థల్లో జబత్ ఫతే అల్ షామ్ కూడా ఒకటి. ఈ ప్రాంతాల్లో ఉన్న ఇతర గ్రూపులు జైషాల్ ఇస్లాం, ఫైలాక్ ఇలా చాలా ఉన్నాయిలేండి, ఫైలాకుర్ రెహమాన్, అహ్రార్ అల్ షామ్ ఇలాంటివి, ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి ఒక లెటర్ రాసినాయి. జబత్ ఫతే అలీ షామ్ సంస్థని బహిష్కరించడం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెప్పినాయి. సిరియాలో ప్రతి దేశానికి ఒక సొంత ప్లానింగ్స్ ఉంటాయి. అమెరికా ఎత్తుగడలు అమెరికావి, రష్యా ప్రయత్నాలు రష్యావి, ఇరాన్ తన సొంత ప్రయోజనాలు చూసుకుంటుంది, టర్కీ తన ప్రయోజనాలు చూసుకుంటుంది. సో అదేంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా, అలాగే ఈ వార్లో ప్రతి వాళ్ళు వాళ్ళది వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది. ప్రతి దేశము వాళ్ళకేది నచ్చితే, వాళ్ళకేది లాభకరమైతే అది చేస్తున్నారు తప్ప ఎవరికి ప్రాణాలు అక్కర్లేదు. ఎవరి సొంత ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పటికి 8 సంవత్సరాలుగా సిరియా అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనే ప్రశ్నలకు కూడా మనం జవాబులు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. సిరియా 2011కి ముందు అంత పేద దేశం ఏం కాదు. ఇల్లు లేకపోతే ప్లాట్ఫామ్ మీద గడిపే వాళ్ళు ఎవ్వరూ అక్కడ కనపడేవాళ్ళు కాదు. అసలు ప్రతి వాళ్ళకంటూ ఒక గూడైతే ఉన్నది. ఏదో ఇల్లు లేదు అసలు మాకు, ఏదో ధోబిక కుత్తాన ఘర్కాన ఘాట్కాన సామెత ప్రకారం ఎక్కడో అక్కడ తలదాచుకుందాం అనేటటువంటి వాళ్ళు సిరియాలో అసలు లేరనే చెప్పుకోవచ్చు. ధరలు కూడా మిగతా పక్కనున్న దేశాలతో పోలిస్తే చీప్గానే ఉండేవి. విద్య, వైద్యం ఈ రెండు సదుపాయాలు ఫ్రీగా ఉండేవి. కానీ సంపన్నుల అవినీతికి అసలు అంతే లేదు. రాజ్యం కఠినమైన అణచివేత అవలంబించేది. ఎటువంటి సిటిజన్స్ రైట్స్ అనేవి అసలు లేవు, పౌర స్వేచ్ఛలు లేవు. అవినీతి, ఉపాధి దెబ్బతినడం ఇలాంటి కారణాలతో పాటు అక్కడున్న ప్రజలకి స్వేచ్ఛలు లేకపోవడంతో తిరుగుబాటుకి దారితీసింది. సిరియా ప్రభుత్వం అమానుషమైన బలప్రయోగంతో తిరుగుబాటును అణిచేసే ప్రయత్నం చేసింది. 2011లో అరబ్ స్ప్రింగ్ సంవత్సరంగా పేరు పడింది. టునీషియాలో తిరుగుబాటు అక్కడ వ్యవస్థని కంప్లీట్గా మార్చేసింది. ఈజిప్ట్ల తిరుగుబాటు హోస్ని ముబారక్ని గద్దెదించింది. తర్వాత అమెరికా కుట్రలతోటి ఈజిప్ట్ సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామికంగా ఎన్నికైన మోసీని గద్దెదించింది అన్నది వేరే విషయం అనుకోండి. బట్ 2011లో చాలా దేశాల్లో తిరుగుబాట్లు విజయవంతమైనాయి. దాంతో సిరియా వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఓకే వీళ్ళందరికీ బాగా ఉన్నప్పుడు మనం కూడాను ఇలాగే ఏదో ఒకటి కొంచెం తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా మన హక్కులు కూడా మనకు వస్తాయి, మనం కూడా వేరే దేశాలలాగా హక్కుల్ని ఫ్రీగా అంటే మన పౌర హక్కుల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నారు. నిరంకుశంగా పాలిస్తున్న బషారుల్ అసద్ని గద్దెదించాలని తిరగబడ్డారు. ఈ తిరుగుబాటుని క్రూరంగా అణిచేయాలని బషారుల్ అసద్ ట్రై చేశాడు. తన సైన్యం నుంచే కొందరు బయటికి వచ్చి ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏర్పాటు చేశారు. ఇది కూడా 2011లోనే జరిగింది. అప్పటి నుంచి అంతర్యుద్ధం రగులుకుంది. 2011 వరకు సిరియా తిరుగుబాటుదారుల్లో ఒక వర్గపరమైన భేదాలు ఏం లేవు. సిరియా ప్రజలందరూ దాదాపు సున్నీ ముస్లింసే. కానీ సిరియా భద్రతా దళాల్లో అలావీ తెగ వాళ్ళు ఎక్కువ. ఈ తెగ షియా వర్గానికి చెందింది. సిరియా నియంత బషారుల్ అసద్ కూడా ఈ షియా వర్గానికి చెందినవాడే. సో బషారుల్ అసద్ తండ్రి కూడా సిరియాని నిరంకుశంగా పాలించాడు. సరే, ఆ తర్వాత ఈ 1982లో బషారుల్ అసద్ తండ్రి నియంతగా హమా పట్టణంలో ఇక్వానుల్ ముస్లిమీన్ సంస్థ మీద అమానుషమైన దాడులకు తెగబడమే కాకుండా పట్టణాన్ని కంప్లీట్లీ నేలమట్టం చేశాడు. కొన్ని వేలాది మంది ఈ దాడుల్లో చనిపోయారు. 2011లో తిరుగుబాటుకి ఇంకో కారణం గ్లోబల్ వార్మింగ్ కూడా. ఎందుకు అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల తీవ్రమైన కరువు పరిస్థితి అప్పట్లో సిరియాలో ఏర్పడింది. 2007 నుంచి 2010 వరకు సిరియా కరువుతో విలవిల్లాడింది. కరువు కారణంగా గ్రామాల నుంచి జనం పనులు ఎత్తుక్కుంటూ పట్టణాలకు వచ్చారు. ఫలితంగా జాబ్ లేదు, నో వేకెన్సీ బోర్డులు ఎక్కడ పడితే అక్కడ, పేదరికం, పెనుగులాటలు, సామాజిక కల్లోలం, అన్నీ ఇహ. దానికి తోడు సిటిజన్స్ రైట్స్ కోసం వెళ్ళి తిరగబట్టం, ఆ తిరుగుబాటును అనిచేయడానికి ఇదిగో వీళ్ళు వచ్చారుగా బయటికి మళ్ళీ. అలా ఏది మన సిరియా బషరుల అసద్ సైన్యం నుంచి బయటకు వచ్చి ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏర్పాటు చేశారు కదా వాళ్ళు. ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కరువు కాటకాలు వచ్చి సరిగ్గా వర్షాలు పడక అక్కడ పనులు లేవని చెప్పి పట్టణాలకు వచ్చి అక్కడ జాబ్ ఒక్క జాబ్ కోసం అని 10 మంది కొట్టుకుని పావర్టీ, సామాజిక అసమతుల్యత, కల్లోలం ఇవన్నీ. అప్పటి వరకు కూడాను ఇదంతా సిరియా అంతర్గత వ్యవహారం. ఇప్పుడు అసలు తర్వాత ఏం జరిగిందో చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జే భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తల్లి ఎంతో పచ్చని కాపురమయూరపు కొండలు చూసి పెనిమిటి మాటలు రోసి చేసిన పెండ్లికి ఫలితం చేసిన పెండ్లికి ఫలితం మీ బ్రతుకులు విషాద ఫలితం మీ బ్రతుకులు విషాద ఫలితం పురమైలో పాపం చిత్తైపోయెను తల్లి ఎంతో పచ్చని కాపురమయ్యో ప్రధానము కాదు గుణమున కది సరిరాదు చేతులు కాలిన పిదపా చేతులు కాలిన పిదపా తిన లాభము లేదు తిన లాభము లేదు మయ్యో పాపం చిత్తైపోయెను తల్లి ఎంతో పచ్చని కాపురమయ్యో చెట్టున కొక పిట్టల్లే చెదిరిపోతిరే మీరు దిగులొందక మార్గము వెతుకు దిగులొందక మార్గము వెతుకు దిగురిల్తును మరలా బ్రతుకు దిగురిల్తును మరలా బ్రతుకు కాపురమయ్యో పాపం చిత్తైపోయెను తల్లి ఎంతో పచ్చని కాపురమయ్యో
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో సిరియా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విదేశీ శక్తులు ఈ సిరియా అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుని వాళ్ళలో వాళ్ళకి అంతర్యుద్ధం మొదలయ్యే టైంకి విదేశీ శక్తులు దీంట్లో జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇంకా సిరియా పరిస్థితి కుక్కలు చించిన విస్తరైపోయింది. ఓవైపు టెర్రరిస్ట్ గ్రూపులు ఐసిస్ కానీ అల్ఖైదా కానీ ఇలాంటి సంస్థలు సిరియాలో రిక్రూట్మెంట్లకి మంచి అవకాశం పొందినాయి. షియా మెజారిటీ దేశాలు ఇరాన్ ఇరాక్ లెబనాన్ల మద్దతున్న హిజ్బుల్లా దళాలు సిరియా నియంత అసద్కి మద్దతిచ్చినాయి. అండ్ సున్నీ మెజారిటీ దేశాలైన టర్కీ ఖతర్ సౌదీ అరేబియా దేశాలు తిరుగుబాటుదారులకు మద్దతిచ్చినాయి. ఇందులో ప్రతి దేశానికి దాని స్వార్థం ఉంది. ప్రతి దేశానికి 2016 తర్వాత నుంచి టర్కీ కూడా దీంట్లో అడుగుపెట్టింది. ఎస్పెషల్లీ ఐసిస్ మీద దాడులు తీవ్రం చేసింది. టర్కీ సరిహద్దుల్లో ఉన్న సిరియా ప్రాంతాల్లో ఐసిస్ దాంతోపాటు కుర్దు మిలీషియాను అణచేయడానికి టర్కీ దాడులు విపరీతంగా చేశారు. విచిత్రం ఏంటంటే ఐసిస్ మీద అమెరికా కూడా పోరాడుతోంది, కానీ అక్కడ కుర్దు దళాలకి అమెరికా శిక్షణ అండ్ ఆయుధాలు రెండు ఇస్తుంది. టర్కీ ఈ కుర్దు దళాలతో కూడా పోరాడుతుంది. సిరియాలో ఐసిస్కి వ్యతిరేకంగా అమెరికా ప్రపంచ దేశాలను ఒప్పించి సంకీర్ణ దళాలను ఏర్పాటు చేసింది. 2014 నుంచి సిరియాలో ఐసిస్ స్థావరాల మీద దాడుల పేరుతోటి అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఎంతమంది ఉగ్రవాదులను చంపారో తెలియదు, కానీ సాధారణ పౌరులు మాత్రం మరణిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. ఇంకోవైపు అమెరికా అసద్ని గదిద్దించడానికి తిరుగుబాటుదారులకు ఆయుధాలు అందిస్తోంది. ఈ ఆయుధాల్లో ఎన్ని ఉగ్రవాదుల చేతుల్లోకి వెళుతున్నాయో కూడా మనకి తెలియదు. ఇరాన్ ఇరాక్, లెబనాన్ల మద్దతున్న హిజ్బుల్లాని నామరూపాలు లేకుండా చేయాలని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చూస్తోంది. సిరియాలో హిజ్బుల్లాకి కూడా మంచి అవకాశం దొరికింది. సిరియాలో హిజ్బుల్లా స్థావరాల మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు స్టార్ట్ చేసింది. అంతేకాదు, అసద్కి సపోర్ట్గా పోరాడుతున్న దళాల మీద ఇజ్రాయెల్ కూడా ఒక చెయ్యి వేయాలనుకుంది. కానీ సిరియా సైన్యం ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసి తీవ్రమైన సందేశం ఇచ్చింది. అసద్ పట్ల అమెరికా తన వ్యతిరేకతని బాహటంగానే చెప్తూ వస్తోంది. రష్యానేమో సపోర్ట్ చేస్తోంది. రష్యా మద్దతు వల్ల అమెరికా డైరెక్ట్గా జోక్యం చేసుకోవడానికి చాలా కాలం తడపటాయించింది. సిరియాలో ఒకవేళ ఏదైనా కెమికల్ వెపన్స్ ఏదైనా ప్రయోగిస్తే తాము సైనికంగా జోక్యం చేసుకుంటాము అని ఇంతకుముందు బరాక్ ఒబామా ఒక విధానాన్ని ప్రకటించాడు. కానీ 2017లో అమెరికా ప్రత్యక్షంగా సిరియాలో సైనిక చర్యలు స్టార్ట్ చేసింది. సిరియా ఎయిర్ ఫోర్స్ బేస్ మీద తోమాహాక్ క్షిపణులు ప్రయోగించింది. అంతకుముందు ఒక ప్రాంతంలో సిరియా దళాలు రసాయన ఆయుధాలతో దాడులు చేశాయి అన్నది ఆరోపణ. అమెరికా ప్రత్యక్షంగా సైనిక చర్యలకి 2017 వరకు దూరంగానే ఉన్న 2013 నుంచి సిఐఏ ఒక రహస్య కార్యక్రమంగా అసద్ వ్యతిరేక దళాలకి, తిరుగుబాటుదారులకి ట్రైనింగ్ అండ్ వెపన్స్ అందిస్తూ వస్తుంది. కేవలం 60 మంది మిలిటెంట్ల శిక్షణకి సిఐఏ ఏకంగా $500 మిలియన్ ఖర్చు పెట్టిన కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆపేశారు. రష్యా 2015 నుంచి ప్రత్యక్షంగా సిరియాలో సైనిక జోక్యం స్టార్ట్ చేసింది. ఈ దాడులు ఐసిస్ మీదే కాదు, సిరియా పాలకుడు అసద్ని వ్యతిరేకించే సాయుధ తిరుగుబాటుదారుల మీద కూడా కొనసాగాయి. అసద్ వ్యతిరేక తిరుగుబాటుదారులకి అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి రష్యా అమెరికాల మధ్య ఇది కొంచెం ఫ్రిక్షన్ టైం. అంతేకాదు, రష్యా మిలిటరీ సలహాదారులను కూడా అసద్కి మద్దతుగా పంపించింది. పాశ్చాత్య దేశాలు సిరియా మీద తీర్మానం తీసుకురావాలి అని ట్రై చేసిన ప్రతిసారి ఐక్యరాజ్య సమితిలో రష్యా, చైనాలు వీటో వేశాయి. ఈ అంతర్యుద్ధాన్ని అంతం చేయడానికి సిరియా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకి మధ్య శాంతి చర్చలు జరిగినప్పటికీ అసద్ అనే నియంత్రణ ఏం చేయాలనేది అసలు ఎటూ తేలలేదు. అసద్ లాంటి ఒక హార్డ్ కోర్ డిక్టేటర్ని గద్దెదించడానికి సిరియా ప్రజలు ప్రారంభించిన తిరుగుబాటు సాయుధ తిరుగుబాటుగా మారి చాలా ఉగ్రవాద సంస్థలు ఇందులో అడుగుపెట్టడంతో ఈ సంస్థల మధ్య కూడా పోరాటాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది సిరియా పరిస్థితి. సెకండ్ వరల్డ్ వార్ కన్నా కూడా సుదీర్ఘమైన యుద్ధం ఇది. చెప్పాలంటే 55 లక్షల మంది శరణార్థులుగా ఇతర దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తుందంటే ఎంత దారుణమైన విషయం. సిరియాలోనే వాళ్ల ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాల్సి వచ్చినప్పుడు అంతర్గత శరణార్థుల సంఖ్య ఇంకో 65 లక్షలు ఉంటుంది. లెబనాన్, టర్కీ, జోర్డాన్ దేశాలు చాలామంది సిరియన్లకు ఆశ్రయం ఇచ్చినాయి. అక్కడి నుంచి కొందరు మరింత మెరుగైన బ్రతుకు కోసం యూరోప్ దేశాల వైపు కూడా వెళ్ళారు. మరి ఈ అంతర్యుద్ధ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేం. యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి సిరియా మామూలు స్థితికి రావడానికి, మళ్ళీ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో కూడా చెప్పలేం. ఐక్యరాజ్య సమితి సిరియా విషయంలో ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పింది. అందరి కళ్ళ ముందే అమానుషాలు జరుగుతున్నాయి, రక్తం ఏరుల్లా పారుతోంది. అసలు చిన్న చిన్న పిల్లల్ని శిథిలాల నుంచి మోసుకుని వస్తున్న తల్లిదండ్రుల్ని చూసి కూడా చలించని స్థితికి చేరుకున్నాం మనం. అంటే మానవత్వం అన్నది ప్రపంచంలో ఎక్కడ ఏ కోసన లేదు అని. అమెరికా తన ప్రయోజనాల కోసం ఐసిస్ మీద దాడులు అంటుంది, ఇంకొన్నిసార్లు ఏమో సాయుధ ఉగ్రవాద దళాలకు ఆయుధాలు ఇస్తుంది. రష్యా బషారుల్ అసద్ని దించడానికి వీల్లేదంటూ మొండికేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఐక్యరాజ్య సమితి చేతులు ముడుచుకొని కూర్చుంది. సో ఇంత అసలు ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నందుకు మన మీద మనకే ఏంటిది అని అనిపిస్తూ ఉంటుంది. అంతే కదా, ఇంత నిస్సహాయమైన ప్రపంచంలో బతుకున్నందుకు నిజంగా సిగ్గుపడాలి మనం. తప్పెవరిది అని తప్పులు వెతకడం కన్నా కూడా మనుషుల్ని కాపాడుకోవడానికి ముందు ప్రయత్నించడం మేలు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, సాల్వ్ చేయకపోవడం పక్కన పెట్టండి. ప్రతి వాళ్ళు అంటే అగ్రదేశాలు ఎస్పెషల్లీ వాటికి ఆ స్థాయి ఉంది, ఏదైనా యాక్షన్ తీసుకోగలిగే తెలివి ఉంది, ఆ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి దేశము దాని స్వలాభం కోసం చూస్తూ దీన్ని ఎన్కాష్ చేసుకుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటుంది. అక్కడే వస్తుంది ప్రాబ్లం. ఇక ఎప్పుడో రావాల్సిన పౌర హక్కుల గురించి పోరాడదాం అనుకుంటున్న వాళ్ళు ఇవాళ ప్రతిరోజు వాళ్ళ లైఫ్తో వాళ్లే జీవన మరణ సమస్యగా ప్రతిరోజు ఒక పోరాటంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, ఒక అమ్మాయి అయితే వీడియో కూడా పెట్టింది, ఒక బ్లాంకెట్ కావాలన్నా లేదా ఒక పుస్తకం కావాలన్నా ఇలా బయటికి వద్దామంటే ఇక్కడ బాంబులేస్తారని టెన్షన్ పడి చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. అసలు ఏం చేస్తోంది, భగవంతుడు అనేవాడు ఉన్నాడా అసలు, ఏం జరుగుతోంది, ఎవరికి మా ఆర్తనాదాలు వినపడట్లేదా, మా కన్నీళ్లు కనపడట్లేదా అని చెప్పి ఎంతో ఆక్రోశంతో పాపం చాలా బాధపడింది ఆ చిన్నపిల్ల. ప్రపంచం నిజంగా శాంతి వైపు అడుగులేస్తోంది, శాంతి కాముకులము అని చెప్పుకుంటున్న ఏ దేశమైనా సరే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అండ్ వాళ్ళ వాయిస్ వినిపించి దీన్ని ఆపడానికి ప్రయత్నం చెయ్యాలి ఖచ్చితంగా. ఈ భూమి మీద ప్రతి ప్రాణి, చెట్టు, పుట్ట, క్రిమికీటకాదులు, మనుషులు ఎవరైనా సరే ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. వాళ్ళ జీవితాన్ని మధ్యలోనే కాలరాయడం ఎవ్వరికీ హక్కు లేదు. మరి ఇప్పటికైనా ఈ నరమేధం ఆగుతుంది అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఏదో నేను ఒక గంట సేపు ఇలా మాట్లాడనని కాదు, ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతికి త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తారు అని కోరుకుంటూ ఇవాళ చిత్రం బడారవి చిత్రానికి ఇంతటితో సెలవు పలుకుతున్నాను. తిరిగి రేపటి చిత్రం బడారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఈజ్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇంట్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం March 7, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, ఐ యామ్ రిచర్డ్ కార్న్. And you may have seen me on TV talking about the world's number one expandable garden hose. Well, the brand new Pocket Hose Copperhead with Pocket Pivot is here, and it's a total game changer. Old-fashioned hoses get kinks and creases at the spigot, but the Copperhead's Pocket Pivot swivels 360 degrees for full water flow and freedom to water with ease all around your home. When you're all done, this rust-proof anti-burst hose shrinks back down to pocket size for effortless handling and tidy storage. Plus, your super light and ultra durable pocket hose copperhead is backed with a 10-year warranty. What could be better than that? I'll tell you what, an exciting radio exclusive offer just for you. For a limited time, you can get a free pocket pivot and their 10-pattern sprayer with the purchase of any size copperhead hose. Just text WATER to 64000. That's WATER to 64000 for your two free gifts with purchase. WATER to 64000.
By texting 64000, you agree to receive recurring automated marketing messages from Pocket Hose. Message and data rates may apply. No purchase required. Terms apply. Available at pockethose.com/terms.
Hi, I'm Richard Karn, and you may have seen me on TV talking about the world's number one expandable garden hose. Well, the brand new Pocket Hose Copperhead with Pocket Pivot is here, and it's a total game changer. Old-fashioned hoses get kinks and creases at the spigot, but the Copperhead's Pocket Pivot swivels 360 degrees for full water flow and freedom to water with ease all around your home. When you're all done, this rust-proof anti-burst hose shrinks back down to pocket size for effortless handling and tidy storage. Plus, your super light and ultra-durable pocket hose copperhead is backed with a 10-year warranty. What could be better than that? I'll tell you what, an exciting exclusive offer just for you. For a limited time, you can get a free pocket pivot and their 10-pattern sprayer with the purchase of any size copperhead hose. Just text WATER to 64000. That's WATER to 64000 for your two free gifts with purchase. WATER to 64000.
By texting 64000, you agree to receive recurring automated marketing messages from Pocket Hose. Message and data rates may apply. No purchase required. Terms apply. Available at pockethose.com/terms.